ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം കേവലം ജ്ഞാനമൂർത്തിം ദ്വന്ദ്വാതീതം ഗഗനസദൃശം തത്വമസ്യാദി ലക്ഷ്യം ഏകം നിത്യം വിമലം അചലം സർവധീ സാക്ഷിഭൂതം ഭാവാതീതം ത്രിഗുണരഹിതം സദ്ഗുരും തം നമാമി. ബ്രഹ്മാനന്ദ സ്വരൂപുള്ളവരാണ്. ശ്രീ രാമചന്ദ്രമൂർത്തി ഗുരുകുലവാസം ముగించుకున్నారు, అయోధ్య రాజ్యానికి వచ్చారు, తండ్రి దగ్గర అనుజ్ఞ తీసుకుని తీర్థయాత్రలు చూసి వచ్చారు. తీర్థయాత్రలు నుంచి వచ్చిన తర్వాత 8 రోజుల పండుగ జరిగింది. క్రమక్రమంగా రామచంద్రమూర్తి సభలో పాల్గొంటూ సత్సంగాల్లో పాల్గొంటూ పగలిపూట రాత్రిపూట కనుక ఆలోచనలో పడ్డారు. అందరితో ఆడుకోవాల్సినటువంటి పిల్లవాడు ఏకాంతం కోరుకుంటూ ఏకాంతంలో కాలం గడపడం ప్రారంభించారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఇంత వశుడై కనిపిస్తున్నారో తండ్రి దశరథుడికి, కౌసల్య సుమిత్ర కైకేయులకి, పిల్లవాడు ఇలా ఎందుకు ఏకాంతం కోరుకుంటూ స్థానంగా లేడు అని అనుకుంటూ అని భావించి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. గురువు గారు, కోపం విషాద కలనాం విధ్వంచ హర్షం నా అల్ప కారణ వశేన వహంతి సంత. మహనీయులకు కోపము విషాదము అల్ప కారణాల వల్ల రాదయ్యా, ఇదో మహత్తర కారణం ఉంది, మేము అధైర్యపడవలసింది లేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు అది బయటపడుతుంది, మేమందరం ఉన్నాం కదా అన్నారు. దశరథ మహారాజు గురువు యొక్క ధైర్యవాక్యాలు విన్నారు, కానీ తండ్రి కదా, ఆ ధైర్యవాక్యాలు విన్నప్పటికీ దశరథని మనస్సు మాత్రం పిల్లవాడు ఇలా ఉన్నాడే అనేటువంటి సందేహము ఖేదము వదలలేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకనొక రోజు సభ జరుగుతోంది. లోక ప్రసిద్ధుడైనటువంటి శ్రీ విశ్వామిత్ర మహర్షి దశరథని సందర్శించాలని ఏదో అర్థించడానికై అయోధ్యకు వచ్చారు. మాయాబలోన్మత్తులైనటువంటి రాక్షసుల యొక్క చర్యల కారణంగా మహాబుద్ధిమంతుడైనటువంటి ఆ మహర్షి తలపెడుతున్నటువంటి ఒకనక లోక కళ్యాణ రూపమైనటువంటి మహాయజ్ఞం ఇప్పటికప్పుడు అసంపూర్ణంగా ఆగిపోతుంది. ఆ యజ్ఞానికి రక్షణ కావాల్సి వచ్చింది. ఆ యజ్ఞ రక్షణ కొరకై రాజసహాయం కోరాలని ఆయన హిరానగరం వేయించేశారు. ఆయన ఒక దర్శనం, సూర్యభగవానుడు భూమి మీదకి వచ్చారా అన్నట్లుంది. ఆయన శరీరం అతి దీప్తవంతంగాను సౌమ్యంగాను ఉజ్వలంగాను మనోజ్ఞంగాను భీషణంగాను ప్రసన్నంగాను కాలంగాను గంభీరంగాను కనిపిస్తుంది. ఆయన చూడగానే దశరథ మహారాజు భూమిపై సాష్టాంగ దండ ప్రణామం సమర్పించి లేచి ఆదరవాక్యాలు పలికి నెమ్మదిగా సభలోకి తీసుకొచ్చారు. శాసనంలో అధిష్ఠింపజేశారు. సభ మళ్ళా ప్రారంభమైంది. ఒక్కసారి ప్రేమమయమైనటువంటి అమృతమయమైనటువంటి చూపులతో సభంతా పర్యవేక్షించారు విశ్వామిత్ర మహర్షి. వశిష్ఠ మహర్షితో భక్తిపూర్వకంగా చూపులతో నమస్కరించారు. సభ శాంతమైంది. దశరథ మహారాజు లేచి నుంచున్నారు. స్వామి విశ్వామిత్ర మహర్షి, హే సాధు పుంగవ, పద్మములు సూర్య భగవాన్ చే అనుగ్రహించబడినట్టుగా మీరు మమ్మల్ని అనుగ్రహించారు. మీ దర్శనంతో మాకు వృద్ధి క్షయాలు లేనటువంటి అనంత సుఖం మా మనస్సులు పొందుతున్నాయి. మీ దృష్టి మాపై ప్రసరించడం చేతనే మేము ఇప్పుడు ధన్యులం అయ్యాం. అమృతం అనుకోకుండా లభిస్తే ఎలా ఉంటుంది స్వామి? యథా వర్షం అవర్షకే, చాలా కాలం వర్షం ఉండదు అనుకోండి, ఒకనొక రోజు శుభవేళ చక్కగా వర్షం సమయాన సరైన సమయంలో వర్షం వస్తుంది అనుకోండి, అనుకోని విధంగా ఎంత ఆనందం. యథా అంధస్య ఈ క్షణ ప్రాప్తి, ఒక గుడ్డివాడికి గబుక్కున చూపు వచ్చింది అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుందండి. భవదాగమనం తథా, ఈ రాక అంత మహత్తరంగా ఉందండి. యథా ఇష్టదార సంపర్కాత్, ఇష్టమైనటువంటి భర్త లభించినప్పుడు స్త్రీ ఎంత ఆనందం పొందుతుందండి. పుత్ర జన్మ అపుత్ర జాతవ, పిల్లలు లేనప్పుడు అనుగ్రహం చేత పిల్లలు కలిగితే ఎంత ఆనందం. స్వప్న దృష్టార్థలాభశ్చ, స్వప్నంలో కనిపించినటువంటి ధన సంపద మెడుకు వచ్చినప్పుడు ఎదుర్కొండ ఉందనుకోండి, ఎంత ఆనందం. భవద ఆగమనం తథా, భవత్ ఆగమనం తథా, మీ రాక అంత గొప్పగా అంత ఆనందంగా ఉంది స్వామి. యథా ఈప్సితేన సంయోగ ఇష్టస్య ఆగమనం, యథా ఎవరంటే మనకి ఇష్టమో వాళ్ళు ఒకనొక రోజు మన ఎదుర్కొండా కనబడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. ప్రణస్తస్య యథా లాభో, నో నష్టాలు అనుభవిస్తున్నాడికి ఎంతో గొప్ప లాభం వస్తుంది, కలిసి వస్తే ఎలా ఉంటుందో. భగవద్ ఆగమనం తథా, స్వామి మీ రాక ఎటువంటిదంటే బ్రహ్మలోక నివాసో హి కశ్య న ప్రీతి మావహేత్. ఎవరికైనా బ్రహ్మలోక నివాసం లభించిందనుకోండి ఎంత ఆనందం, ఈ రాక అంత సంతోషం కలిగజేస్తుంది స్వామి. పూర్వ రాజర్షి శబ్దేన తపసా జ్యోతిత ప్రభ, ఇత పూర్వం మీరు రాజర్షి శబ్దంతో ఉండేవారు, తరువాత మీ యొక్క తపో బలం చేత బ్రహ్మర్షిత్వం ప్రాప్తింపజేసుకున్నారు, అందుచేత రాజులమైన మాకు రాజర్షి బ్రహ్మర్షి అయిన మీకు మీరు పూజ్యార్హులు ఉపాసనార్హులు. గంగా స్నానం చేత పాపం తొలగిపోతున్నట్లు మీ దర్శనం చేత మా హృదయం శీతలమైంది స్వామి. ఏ మహర్షి మీకు ఇచ్ఛ భయం క్రోధం రాగం ఇవన్నీ ఉండవు, అయినా మా మీద అవ్యాజమైన ప్రేమతో ఇటు వేయించేశారు, ఇది మా మహద్భాగ్యం. మీ రాకతో మా ఇళ్ళు జీవాత్మలు పవిత్రత సంతరించుకున్నాయి. నా మటుకు నేనైతే ఆనందమయమైనటువంటి చంద్ర మండలంలో తేలియాడుతున్నాను. స్వామి మీ యొక్క రాక సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని రాకతో సమానం. మీ రాకచే మేము అనుగ్రహించబడ్డాం, పునీతులం అయ్యాం, మహద్ అనుగ్రహ పాత్రలు అయ్యాం. మా జీవితాలు సఫలం అయ్యాయి, మా జన్మలు సార్థకం అయ్యాయి, మా ఆనందాన్ని మేము పట్టలేకపోతున్నాం స్వామి. ఏ మునిపుంగవా, ఇది వినండి. యత్ కార్యం ఏనవ అర్ధేన ప్రాప్తోసి మునిపుంగవ కృతమిచ్చేవ తద్విద్ధి, మీరు మాకు పూజనీయులు కదా, ఏ కార్య నిర్వహణ కోసం మీరు వచ్చారో అది నిర్వర్తించబడినట్లే భావించండి. స్వకార్యేన విమర్శం త్వం కతుమర్హసి కౌశిక, హే కౌశిక అడగటానికి ఏమాత్రం వెనుకజ్జ వేయకండి, అయ్యో ఇది నా పని కదా రాజుని ఎందుకు అడగాలి అని మాత్రం అనుకోకండి. భగవన్ నాస్తి అదేయం మే త్వయ్ యత్ ప్రతిపద్యతే, మీలాంటి మహనీయులు అడగాలే గాని ఇవ్వకూడదంటూ మా దగ్గర ఏమీ ఉండదండి, ఏదైనా అడగండి, సంకోచించకుండా అడగండి. కర్తా చహం అశేషం తే దైవతం పరమం భవాన్, మీరు మాకు పరదేవతలు, మీ కార్యం నెరవేర్చినట్లే భావించండి. స్వామి మీకు మీరు ఇప్పుడు ఏమి కావాలో ఆజ్ఞాపించండి. ఆ మాటలు విన్నారు ఆత్మవేత్త, వేత్త పరేంగిత జ్ఞాని అయినటువంటి దశరథుడు ఆ విధంగా ఆ శృతి మధుర వాక్యాలు పలికారు. అది విని మహర్షి విశ్వామిత్రుల వారు ఎంతగానో ఆనందం పొందారు, పులకిత శరీరులు అయినారు. విశ్వామిత్ర మహర్షి అంటున్నారు, సదృశం రాజశార్దూల తవైవైత మహీతలే, గొప్ప వంశంలో జన్మించావు కాబట్టి ఈ వశిష్ఠుని శిష్యుడివై ఉండడం చేత, సూర్యవంశంలో జన్మించడం చేత, క్షోక వంశంలో జన్మించడం చేత, ఈ భూమండలంపై ఇట్లా అనగలగడం నీకే సాధ్యమైందయ్యా. మహారాజా, నా మనస్సులోనే ఒక కోరిక మీకు చూపిస్తాను, యోచించండి, ధర్మరక్షణకు సిద్ధపడండి. అహం ధర్మం సమాతిష్టే సిద్ధ్యర్థం పురుషర్సభ కశ్య విఘ్నకరా ఘోరా రాక్షస మమ సంస్థిత. నేను లోక కళ్యాణార్థం ఒక యజ్ఞం ప్రారంభిస్తూ వస్తున్నాను. అయితే ప్రతిసారి ఆ యజ్ఞం ప్రారంభం అవగానే కొందరు ఘోర స్వభావులైన రాక్షసులు వచ్చేసి అనేక విఘ్నాలు కలిగిస్తున్నారు. ఇలా చాలాసార్లు జరిగింది. ప్రతిసారి కొందరు రాక్షస నాయకులు వస్తున్నారు, రక్త మాంసములతో ఆ యజ్ఞ భూమికనంతా కప్పివేస్తున్నారు. ఈ విధంగా ఎంతగానో శ్రమించి ఎందరినో పురులు చేసి ప్రారంభించినటువంటి లోక కళ్యాణపూర్వకమైనటువంటి ఒక మహాయజ్ఞం మధ్యలో ఆగిపోతుంది. నోసార్లు నిరుత్సాహపడ్డాం, ఇక వేరు త్రోవ లేక మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను. అయితే నన్నంటావేమో, మీరు తపోధనులు కదా, కోపాగ్నితో కళ్ళు తెరిచారంటే ఆ వచ్చిన రాక్షసులందరూ భస్మమైపోతారు కదా అని అంటావేమో. నిజమే, మా తపోశక్తితో వాళ్ళని భస్మం చెయ్యగలను. అయితే యజ్ఞం ప్రారంభించే ముందు మునుముందుగాని మేము క్రోధము ఆవేశము ఇవన్నీ త్యజించి యజ్ఞం ప్రారంభిస్తాం. అందుచేత యజ్ఞ దీక్ష తీసుకున్న తర్వాత శపించలేం కోపించలేం, అది యజ్ఞ నియమం. శపించినా కోపించినా ఆ యజ్ఞ కార్యక్రమం రసాభాస అవుతుంది. అందుచేత త్వత్ప్రసాదాత్ అవిఘ్నేన ప్రాపయేయం మహాఫలం. నీ అనుగ్రహంతో ఆ యజ్ఞం నిర్వర్తించానా మహాఫలం పొందగలం, లోక కళ్యాణం అవుతుంది, లోక శుభం అవుతుంది. రాతుమర్హసి మామార్థం శరణార్థినం ఆగతం. ఓ దశరథ మహారాజా, ఈ యజ్ఞం పరిపూర్తి చేసే విషయంలో నేను ఆర్తుడనై శరణార్థుడనై నీ దగ్గరికి వచ్చాను. మహారాజువి, శోకవంశరాజువి, నన్ను రక్షించటం ఈ సందర్భంలో నీ ధర్మం అయ్యా. అర్థులను తిరస్కరించటం నిందతో సమానం కదా. ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. తమాస్తి తనయ శ్రీమాన్ తృప్త శార్దూల విక్రమ మహేంద్ర సదృశో వీరో రామో రక్షో విదారణ. నీ కుమారుడున్నా చూచావు, రామచంద్రమూర్తి సింహ బలుడు మహేంద్రునితో సమానమైనటువంటి పరాక్రమాలు గలవాడు, మహావీరుడు. రక్షణలో ఆయన ఆయనే సాటి. తం పుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమ. ఈ కుమారుడు సత్యపరాక్రముడు. అటువంటి మహాశక్తి సంపన్నుడైనటువంటి నీ కుమారుడు యొక్క తోడు మాకు కావాలయ్యా. నా దివ్య తేజస్సుతో రక్షించబడుచు మీ రామచంద్రుడు ఆ రాక్షసులను సంహరిస్తాడు. అంతేకాదు, నేను ఆ రామచంద్రమూర్తికి అనేక అస్త్రాలు సమర్పించుకుంటాను, అనేక శ్రేయస్సులను నేను ఆ పిల్లవాడికి కలగజేస్తాను. దాంతో అతడు యాగ రక్షణ చేయటమే కాకుండా యాగాన్ని పాడు చేయడానికి వచ్చినటువంటి రాక్షసులను రక్షించడమే కాకుండా అతను త్రిలోక పూజితుడు అవుతాడు. సింహం ముందు నీళ్లు లేచి నిలబడతాయట, లేదు కదా. అలాగే రాముని ముందు ఆ రాక్షసులు నిలబడలేరయ్యా. ఆ రాక్షసులతో రాముడు మాత్రమే యుద్ధం చేయగలడు. బల గర్వితులు, పాపులు, విష స్వభావులు, యమభటుల వలె అతి భయంకరులు వాగు ఆ ఖర దోషణ ఇత్యాది రాక్షసులు ఉన్నారు చూసావు. వారి 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 పరిహారంతో సహా శ్రీరామ బాణాన్ని దహించి వేయగలదయ్యా, నా మాట నమ్ము. ముందరే ఇంకో విషయం కూడా చెప్తున్నాను దశరథ మహారాజా. నచ పుత్రకృతం స్నేహం కర్తుం అర్హసి పార్థివ నత్ అస్తి జగత్యస్మిన్ యత్ నదేయం మహాత్మనం. కొడుకుపై మమకారం సముచితం కాదు. ఏదో సామాన్యుల్లాగా నా కొడుకు కదా అని మమకారంతో ఉండటం ఇలాంటి మహనీయులకి మహాత్ములకు అర్హమైన విషయం కాదు. నాలాంటి వారు అడిగినప్పుడు ఇవ్వదగినదంటూ ఏదీ లేదు అని అన్నే అన్నావు కదా. ఓ దశరథ మహారాజా, మేము సందిగ్ధంగా ఏదీ చెప్పామయ్యా. మన రామచంద్రమూర్తి వచ్చాడా, అక్కడి రాక్షసుల యొక్క ఆయుష్ మూడినట్లే. యజ్ఞం తప్పక నిర్విఘ్నంగా జరగగలదు, ఇందులో నీకు ఎటువంటి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. ఇంకా మన రామచంద్రుడు మా అబ్బాయి చిన్న పిల్లవాడు అని అనుకుంటావేమో, మన రామచంద్రుడు ఎంతటి వాడో నాకు తెలుసు, మీ కులగురు అయినటువంటి శ్రీ వశిష్ఠ మహర్షికి తెలుసు. నీవు ఆ పిల్లవాడిని నా వెంట యాగరక్షణ కోసం పంపించావా, నీకు ధర్మము మహాత్మ్యము యశస్సు ఇవన్నీ లభిస్తాయి. ఆ యజ్ఞం 10 రోజులు పడుతుంది. శ్రీరామచంద్రుని చేత ఆ రాక్షస సంహారం జరిగి తీరుతుంది, అట్టే సమయం లేదయ్యా. త్వర త్వరగా మిగతా కార్యక్రమాలు కూడా ముగించాలి, నీకు శుభం అవుతుంది. రామునికి ఏదో కీడేమన్నా కలుగుతుందేమో అనే సంశయం నీకు ఉండవలసిన అవసరం లేదయ్యా. ఎందుకనంటే నేను ఉన్నాను. కార్యం అన్వపి కాలేదు కృతమేదు ఉపకారతాం. మా అబ్బాయి కొంచెం పెద్ద అయిన రోజులు పంపిస్తానండి, అప్పుడే ఇప్పుడు పంపనండి అంటామేమో. సమయానికి చేసిందే సహాయం, ఆలస్యంగా చేసే సమయానికి చేసిన సహాయం కొంచెం అయినప్పటికీ మహోపకారం అవుతుంది. సమయానికి చేయకుండా ఆ తర్వాత ఎప్పుడు అకాలంగా ఎంతో చేస్తే మాత్రం ఏం లాభం అయ్యా. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడే పంపాలి మీ అబ్బాయిని. అంతేకాని ఎప్పుడు మా అబ్బాయి కాస్త పెద్దవాడు అయిన తర్వాత పంపుతానండి అనకూడదు. కాబట్టి నేను నేను తెలియచేయవయ్యా అని కూర్చున్నారు అని విశ్వామిత్ర మహర్షి సుఖాసీనులు అయ్యారు. అది విని మా దశరథ మహారాజు అవాక్ అయ్యారు. కొంతసేపు ఇంకేం మాట్లాడలేక మౌనం వహించారు. ఈ మహర్షి యొక్క కోరిక మనం తీర్చలేనప్పుడు అనునయంగా యుక్తియుక్తంగా ఉపాయంగా ఈయన కోపం రాకుండా చెప్పాలి కదా అని మనసులో అనుకున్నారు. ఎలా చెప్తే బాగుంటుందిరా నాయనా అని కాసేపు ఆలోచించారు. అప్పుడు ఇక దశరథ మహారాజు మాట్లాడటం ప్రారంభించారు. హే మహర్షి విశ్వామిత్ర, మన రామచంద్రమూర్తి కేవలం 16 సంవత్సరాల బాలుడి స్వామి. అతను ఇప్పటిదాకా ఎప్పుడు కల్పిత యుద్ధంలోనే యుద్ధం చేసేవాడు, కానీ ప్రాక్టీస్ కోసం రాక్షసులతో యుద్ధం ఎప్పుడు చెయ్యనేలేదు. అక్షోహిణి సైన్యానికి నేను అధిపతిని, సైన్యంతో వచ్చి ఆ రాక్షసులతో యుద్ధం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. నా సైన్యంలో బలపరాక్రమ సంపన్నులు యుక్తిపరులు అనేక మంది ఉన్నారు. నేనే స్వయంగా ధనస్సును ధరించి వారికి రక్షణగా ఉంటాను. ఆ రాక్షసులను నేను ఎదుర్కొంటాను. మా రాముడు పసిబాలుడు స్వామి, శత్రు సైన్యములు ఎటువంటివి, వాళ్ళ బలాబలాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇతనికి ఏమీ తెలియదు. అసలైన యుద్ధరంగం అతను ఇంతవరకు చూడనే చూడలేదు. ఏదో కల్పిత రణరంగంలో మాత్రమే కాసేపు విద్యార్థి సమయంలో అభ్యాస సమయంలో చూసి ఉంటాడు, కానీ రాక్షసులతో యుద్ధం, వాళ్ళ స్వభావం ఏంటి, ఉపాయాలు ఏంటి, ఇవన్నీ ఇతనికి తెలియదు. పైగా ఇతనికి గొప్ప అస్త్ర ప్రయోగాలు కూడా, ఎప్పుడు ఏ అస్త్రం ఉపయోగించాలి, శస్త్రం ఉపయోగించాలి, ఇటువంటి విషయాల్లో కూడా అతనికి ఎటువంటి ప్రావీణ్యత లేదు. ఈ పిల్లవాడు మా రామచంద్రమూర్తి ఇప్పటిదాకా ఉద్యానవనాల్లో విహరించడం, స్నేహితులతో వీధులలో సంచరించడం మాత్రమే తెలుసు. ఇది ఎలా ఉంచండి, ఇంకో విషయం, ఈ దురదృష్టం ఏమిటో కానీ ఈ మధ్యగా మా రాముడు శోభారహితంగా కృషించిపోతున్నాడు. ఆహారమే సరిగ్గా తీసుకోవట్లా, ఇంట్లో కూడా తిరగటలా, ఏదో విచారంతో చోట కూర్చుని ఉంటున్నాడు. మేమందరూ అతని గురించి చాలా రోజులుగా ఎంతో దిగులు అనుభవిస్తున్నాం. మా గురువు గారికి కూడా తెలుసు. ఎట్లాగరా ఈ పిల్లవాడు ఇలా ఏమీ ఆహారం తీసుకోడు, చిక్కు శల్యం అవుతున్నాడు అని మేము ఆదుర్దాపడుతున్నాం. పిల్లవాడు వయస్సులో చిన్నవాడు, మనోవైకల్యం చేత పీడించబడుతున్నాడు. అటువంటి రామచంద్రుని రాక్షసులతో యుద్ధానికి పంపమంటారా స్వామి? ఎలా పంపమంటారు? ఏ సాధు శ్రేష్ట మహామతి, కోపగించకండి స్వామి. మీకు తెలియంది ఏముంది, పుత్ర మమకారం అనేది ఒక యువతి భార్యతో సంగమం కంటే కూడా, అమృత పానం కంటే కూడా, రాజ్య ప్రాప్తి కంటే కూడా మానవులమైనటువంటి మాకు ఈ పుత్ర మమకారం అత్యంత మధురమైంది, అత్యంత అధికమైంది. అది మీకు తెలుసు. కొడుకులకు సంపదలు కట్టిపెట్టాలని మానవుడు ఎన్నో దురంతాలు కూడా చేస్తూ ఉంటారు, మనసుకు ఇష్టం లేనివి కూడా చేస్తూ ఉంటారు పిల్లల మీద మమకారంతో. మనుషులకి ధన ప్రాణ భార్య సుఖాదులైనా సరే త్యజించి పుత్రప్రేమను కలిగి ఉంటారు, పుత్రప్రేమను వదలలేరు. మా మనుషుల స్వభావం అటువంటిది. ఇక రాక్షసుల గురించి చెప్పవలసి వస్తే వారు క్రూర కర్మలు, మాయాయుద్ధ సంపన్నులు. మంచి చెడు వాళ్ళకు ఉండదు, క్రూర స్వభావులు. వాళ్లతో రాముడు యుద్ధం చేస్తామా, ఈ పిల్లవాడు కదా అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఈ పరిస్థితిలో మా రామచంద్రమూర్తి రాక్షసులతో యుద్ధం చేయటం అనే మాట నేను ఊహించలేను, సహించలేదు. స్వామి, మరొక విషయం, ఈ రాముణ్ణి విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను స్వామి. నేను బ్రతికే ఉండాలి అంటే రాముడు నా ఎదుర్కొండానే ఉండాలి, నా దగ్గరే ఉండనివ్వండి స్వామి. నేను ఎన్నో వేల ఏళ్ళు వేచి 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 ఈ నలుగురు కొడుకుల్ని పొందాను. ఈ నలుగురిలో రాముడు మరీ ముఖ్యుడు, జ్యేష్ఠుడు. అతన్ని అడగటం న్యాయం స్వామి. ఏ బ్రహ్మర్షి, ఆ రాక్షసులను జయించటమే మీ ఉద్దేశం కదా? అయితే నేను మరొక్కసారి చెప్తున్నాను, చతురంగ బలాలతో నేనే వస్తాను. ఒక్కొక్క విషయం అడుగుతాను, మిమ్మల్ని చీకాకుపరిచేటువంటిది ఆ రాక్షసులు ఎవరు, ఎవరి కొడుకులు, ఎంతమంది, ఎందుకు వస్తున్నారు వాళ్ళు? వాళ్ళు మాయాయుద్ధ విశారదులు కాదు కదా, ఎందుకంటారా, రాముడు గాని మిగిలిన నా కుమారులు గాని నేను గాని మాయాయుద్ధ విశారదులం కావు. వాళ్ళ మాయని ఎదుర్కోగలిగిన వాళ్ళం కాదు. ఆ రాక్షసులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ బలాబలాలు ఏమిటి, ఈ విషయం తెలుసుకుంటే గాని నేను కూడా ఏమీ చెప్పలేను స్వామి. ఈ మధ్య రావణుడు అని ఆయన గురించి ఉంటున్నాం, కుబేరుని సహోదరుడు అతను, విశ్వసుని కుమారుడు. ఒకవేళ మీ యాగానికి విఘ్నాలు కల్పించేది ఆ రావణుడా, రావణుడే అయితే అతనికి, అతన్నైతే నేనే ఎదుర్కోలేము, యుద్ధం చేయలేము, మా శక్తి చాలదు. ఇక రాముని గురించి చెప్పేదే ఉంది స్వామి. కాలే కాలే పృథక్ బ్రహ్మన్ భూరి వీర్య విభూతయ భూతేషు అభ్యుదయం యాంతి ప్రిలీయంతే చ కాలద. కాలం యొక్క చమత్కారం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దుర్మార్గుడికి బలము సంపద ఒణగుడుతూ ఉంటుంది, వికసిస్తూ ఉంటాయి, మరలా అవన్నీ కాలంతో వినష్టం అయిపోతాయి. అందుచేత ప్రస్తుతం కాలమహిమ చేత రావణుని ముందు మేమే నిలవలేం, అది ఈశ్వర నియతి. ఇక నా కొడుకు అతన్ని ఎలా ఎదుర్కోగలడు స్వామి? కాబట్టి ఓ ధర్మజ్ఞ, నా పట్ల, నా పుత్రుల పట్ల దయచూపండి స్వామి. మీరే మా పరదేవతలు, నేను మందభాగ్యుడను. ఓ మహాత్మా, ఆ రావణుని గురించి వింటున్నాం. ఆ రావణునితో దేవ దానవ గంధర్వ మొదలైన వారు కూడా యుద్ధం చేసి నిలవలేరు అని వింటున్నాం. ఇక మానవ మాత్రం మా వంటి వారి గురించి చెప్పేది ఉన్నది. ఆ రావణుడు ఇంద్రుడిని దిక్పాలకులను కూడా ఓడించాడు. అతనితో మేమే యుద్ధం చేస్తాం స్వామి. మేమే యుద్ధం చేయనప్పుడు మా రాముడు మాత్రం ఏం యుద్ధం చేయగలడు చెప్పండి. అయమన్యతమ కాల తేలవీకృత సజ్జన రాఘవో పిగతో దైన్యం ఎతో వార్ధక జర్జర. ఎంత కాలం అనిచ్చాం స్వామి, సజ్జనులు దెబ్బలు అవుతూ ఉన్నారు, దుర్బలు రాజ్యాలు ఏలుతున్నారు, అందరినీ భయపెడుతున్నారు. అంతటి రఘుకులంలో పుట్టిన నేను కూడా వార్ధక్యం చేత శక్తిహీనుడైపోయాను. ఒకవేళ మీ యజ్ఞాన్ని విఘ్నం కలుగజేస్తున్నది మధుని కుమారుడైనటువంటి లవణాసురుడా, అప్పుడు కూడా నేను కానీ నా పుత్రులు కానీ, అప్పుడు నేను నా కొడుకు నేను వదలలేను. దుందోపసుందుల కుమారులైనా కూడా నా పుత్రుని వదలలేను. ఒకవేళ బలవంతంగా నా కుమారుని తీసుకువెళ్తానంటారా, అప్పుడు నేను మరణించిన వాడితో సమానంగా ఎంచండి, నన్ను క్షమించండి స్వామి, ఆజ్ఞాపించండి అని మౌనంగా ఉన్నాడు. స్వామి మహర్షికి చందం లేచారు కోపంతో. ఏమయ్యా, నా కోరిక నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు మాట తప్పుతావా? ఒక సింహం నేను లేడినైతే బాగుండు అని కోరుకుంటాలాగా ఉందయ్యా. చేసేదే ఉంది, వెళ్ళేస్తాను. ప్రతిజ్ఞాభంగం చేసిన వాడివై నీ కుటుంబ సభ్యులతో హాయిగా సుఖంగా ఉండు అని పలికి విశ్వామిత్రి మహర్షి లేచారు. భూమి కంపించింది. దేవతలు భయం పొందసాగారు. నెమ్మదిగా రెండు అడుగులు వేశారు. వెంటనే వశిష్ఠ మహర్షి, స్వామి విశ్వామిత్ర మహర్షి, కొద్దిసేపు ఆశీర్లు కండి అని దశరథ మహారాజుని పక్కకు పిలిచారు. ఓ దశరథ మహారాజా, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఇక్ష్వాకూణాం కులే జాత సాక్షాత్ ధర్మయువాపర భవాన్ దశరథ శ్రీమాన్ తైలోక్యం గుణభూషిత. హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్నాయ్యా దశరథ మహర్షి, దశరథ మహారాజా, ఇక్ష్వాకు కులంలో పుట్టావు, ధర్మమూర్తివి అని ప్రసిద్ధికెక్కావు, ధైర్యంతో రాక్షసులకే సహకరించినటువంటి సందర్భాలున్నాయి, తువ్వు రతుడవు, త్రిలోక ప్రసిద్ధులవు, నువ్వు ఇక్కడే కాదు మూడు లోకాలలో నీ పేరు, నీ వీర్యత్వం తెలుసు, నీ వంశం యొక్క ఔన్నత్యం తెలుసు. ఈ స్వధర్మం పాలించే సందర్భం. స్వధర్మాన్ని పాలించు, ధర్మాన్ని చెదించవద్దు. ఈ మునికి, ఈ విశ్వామిత్ర మహర్షికి, నీవు ఏవ అడిగితే అది నేను నిర్వర్తిస్తాను అని ప్రతిజ్ఞ చేశావు. ఇష్టాపూర్త ధర్మం నుండి ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగకు, రాముణ్ణి పంపించు. క్ష్వాకు వంశంలో జన్మించిన దశరథుడే మాటలను నిలబెట్టుకోకపోతే ఇంకా లోకల్లో మేమెందుకు? నా పాలయసి చేత్ వాక్యం గోపర పాలయిష్యతి, నీవే అన్నమాట నిలబెట్టుకోకపోతే ఇక తదితరులు ఎందుకు నిలబెట్టుకుంటారు? మీ వంటి మహారాజులు ఆచరణను అనుసరించే జనులు శాస్త్ర మర్యాద ప్రవర్తన ఉంటాయి. అటువంటి మర్యాదను నీవు ఉల్లంఘించడం అర్హమైన విషయం కాదయ్యా. అసలు ఈ విశ్వామిత్రుడు అంటే ఎవరనుకుంటున్నావు? మహర్షియ, బ్రహ్మర్షి, అస్త్రశస్త్ర సంపన్నుడు, మహాతపశ్శాలి, దేవలోకంలో అగ్ని చేత రక్షించబడేటువంటి రత్నాలు. ఒక రత్నం ఎవరి చేతన్నా దొంగిలించబడుతుందా? అలాగే ఈ విశ్వామిత్ర మహర్షి అనే పురుషం సింహుని రక్షణలో ఉన్నటువంటి వారిని ఎవరైనా కన్నులెత్తి చూడగలరయ్యా? ఎవరైనా తాకగలరయ్యా? ఏష విగ్రహాం ధర్మ, ఏష వీర్యవతాం వర. ఇతనికి, తను ప్రత్యక్ష ధర్మస్వరూపుడు, మహావీర్యవంతుడు. ఏష బుద్ధ్యాధికో లోకే, లోకానికి శుభాన్ని కలగజేసేటువంటి బుద్ధి కలవాడు. తపశాంచ పరాయణం, ఇతనికి తెలిసినంతగా అస్త్రశాస్త్రం శస్త్రశాస్త్రం మరెవ్వరికి తెలియదు కదా, తెలుసుకోలేరు కూడా. దేవ రాక్షస నాగ యక్ష అసుర ఋషి లోకమంతా కలిసికట్టుగా వచ్చినా సరే ఈయనతో, ఈయన ఎదురుగా కూడా నిలబడలేరయ్యా. ఈ విశ్వామిత్రి యొక్క, మహర్షి యొక్క అస్త్ర సంపత్తి రుద్రుని వలె మహావీర్యవంతములు అవి. ఈయనకు అస్త్ర దేవతలు ఒక దీప్త, ఒక తేజస్సుగా ఈయనని ఆశ్రయి, వాటెంత అవే ఆశ్రయించి ఉంటాయి. ఈ మహాసత్తుడైనటువంటి మునీశ్వరుడు సమీపాన ఉన్నాడా, చావబోయేవాడు కూడా అమరత్వం పొందుతాడు. అందుచేత మా దీనతాం గచ్చ యథా విమూఢః, ఒక విమూఢుని వల్లే దీనత్వం పొందకయ్యా. అతని రక్షణలో ఉండగా రామచంద్రమూర్తిని ఎవరైనా స్పృశించగలరుటయ్యా? నువ్వు ధర్మాన్ని నిర్వర్తించడానికి నీ కొడుకుని మహర్షి అయిన విశ్వామిత్రుడికి నీ కుమారుడి చేతిని అందిస్తున్నావు, ఎంత శుభప్రదమయ్యా. అదే దీనత్వాన్ని, అధైర్యాన్ని వదిలిపెట్టు, ధర్మాన్ని నిర్వర్తించు అని ధైర్యం చెప్పాడు. దశరథ మహారాజు ఒక క్షణం ఆలోచించారు, గురువాక్యాలు విన్నారు, ధైర్యము ఉత్సాహం సంతోషం పొందారు, దైన్యం మమకారం మొదలంలో తొలగించారు. ధర్మ నిర్వహణ చేయవలసిన నేను ఇలా అనుకున్నానే, ఓహో మమకారం వల్ల అనుకున్నాను కదా అనుకున్నారు. కొద్ది రోజులు నా కొడుకు ముఖం చూడలేకపోతానే అనే దిగుడు కదా పొందాను, ఈ మమకారం అర్హమైంది కాదు కదా అని గ్రహించారు. వెంటనే లేచించున్నారు, గురువుగారికి నమస్కరించారు. ప్రతిహారి అనిపించారు ఆ సేవకుణ్ణి. సమానంగా లక్ష్మణుడితో కూడుకుని ఒకనొక పుణ్యకార్యం నిర్వర్తించడానికి పంపే ప్రయత్నంలో ఉన్నాను అని తెలియజేసి ఇక్కడికి తీసుకురావయ్యా అన్నాడు. వెంటనే ఆ ప్రతిహారి బయలుదేరాడు. ఆ సేవకుడు అంతఃపురానికి వెళ్ళి కొద్ది క్షణాల్లో తిరిగి వచ్చేశాడు. శుద్ధి సమయంలో తిరిగి వచ్చాడు. అదంతా ప్రశాంతంగా ఉంది. ప్రతిహారి ఇలా దశరథుని సమీపించాను. మహారాజా జయం, దశరథ మహారాజా జయోస్తు. మీరు ఆజ్ఞాపించినట్టుగా రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకుని రావాలని ప్రయత్నంలో వెళ్ళాను. ఒక పద్మంపై వారి తుమ్మెద మత్తుగా ఆ తేనె త్రాగి మత్తుగా ఉన్నట్టుగా శ్రీరామచంద్రుడు విషన్నంగా అంతఃపురంలో తన గదిలో మౌనంగా కూర్చుని ఉన్నాడు. స్వామి, నేను మీ ఆజ్ఞను తెలియజేశాను. రాముడు ఏదో పరధ్యానంగా ఆగచ్చామి క్షణేనా, కొంచెం సేపట్లో వస్తున్నానులే అని అంటున్నాడండి. ఏదో మళ్ళీ ఇంతలో చింతనలో వెళ్ళిపోయాడు. ఏదో ఖిన్నత్వం అలా కూర్చుని ఉన్నాడు. ఎవరితో మాట్లాడటల్లా, నేను 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను, వస్తున్నాను వస్తున్నాను అంటున్నాడు, కానీ లేవటం లేదు. దశరథ మహారాజు అన్నాడు, ఓ ప్రతిహారి, నువ్వు రాముడి అంతఃపురంలోనే ఉంటావు కదా, రాముడు ఏ తీరుగా ఉన్నాడో నాకు వివరించు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రతిహారి సమాధానం చెప్తాడు. మహారాజా, బ్రాహ్మణులతో కూడి తీర్థయాత్రలు ముగించుకుని వచ్చాడు చూడండి. అప్పటి నుంచి రాముడు ఎందుకో ఏదో ఖిన్న మనస్సుతో ఉన్నాడు. మేము ఎంతగానో రోజు ప్రార్థిస్తే ప్రయత్నిస్తే కానీ నిత్య కృత్యాలకు కూడా ఏమాత్రం సిద్ధపడట్లేదు. దానం చేయటానికి, దేవతార్చన చేయటానికి, దానం చేయటానికి లేదా పూజ చేయటానికి, భోజనానికి లేవటానికి అనేక సార్లు మేము అతనికి గుర్తు చేయవలసి వస్తుంది. ఆ కార్యక్రమ దైనందికమైనటువంటి రోజు నిర్వర్తించవలసిన కార్యక్రమాల పైన కూడా అతనికి మనస్సు లేదు. ప్రతిమలాడితే కూడా కడుపు నిండా ఆహారమే స్వీకరించట్లేదు. ఇంకేం చెప్పమంటారు? అంతఃపురంలో అందంగా తూగుట ఉయ్యాల మేము అలంకరించాం. అయ్యా, యువరాజా వచ్చి ఈ తూగుడు ఇళ్ళలో మీ తమ్ముళ్ళతో కూర్చుని ఉగండయ్యా అని మేము ఆహ్వానిస్తే కూడా మా వాక్యాలు వింటలేదు. మౌనంగా ఎక్కడో ఒక చోట దిగులుగా కూర్చునే ఉన్నాడు. స్వర్గం నుంచి కింద పడిపోయిన వారికి స్వర్గ సుఖాలు అరుచిగా ఉంటాయి చూడండి. అలాగా అతనికి అంతఃపురాల్లో ఈ ఆడంబరాలు ఇవన్నీ అతనికి ఎక్కడా ఏమీ రుచించటం లేదు. అసలు ఇవన్నీ అతనికి అనవసరమైన అడ్లుగా, ఇబ్బంది పెట్టేటువంటి వస్త్రాలుగా అనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. నాడీ జనంతో, పూల గాలులతో, అనేక ఉద్యానవనాలతో శోభిల్లేటువంటి అంతఃపురం అతనికి శోక గృహంలాగా అనిపిస్తుందా అని నాకనిపించింది. హీనంగా దిగులుగా 4 వైపులా చూస్తాడే కానీ మేము ఎంతో అలంకరించినటువంటి ఆ పూలతో అలంకరించినటువంటి పరిసరాలను కళ్ళతో కూడా చూడు. అతి రుచికరమైన మనోహరంగా మృదువుగా ఆహారం తీసుకొస్తున్నప్పటికీ అతను ఆహారాన్ని స్వీకరించటం లేదు, భోగాలు స్పృశించటం లేదు. ఎందుకో ఏదో దిగులుతోనూ దుఃఖంతోనూ ఉన్నాడు. మధ్య మధ్యలో అతని కనుకొనల నుంచి కన్నీరు అలా పిల్లవాడి కళ్ళలోంచి జాలువారుతోంది. ఎందుకు దుఃఖిస్తున్నావయ్యా అంటే సమాధానం చెప్పాడు. మాకు ఎంతో విషాదం కలుగుతోంది స్వామి. అనేక హావభావాలతో నృత్యం చేసే కొంతమంది నాట్యకర్తలను నేను అంతఃపురంలో తీసుకువెళ్ళాను. వాళ్ళ నృత్యం చూసైనా ఈయన సంతోషంగా ఉంటారేమోనని. వెంటనే ఓ ప్రతిహారి, ఇంతకన్నా దుఃఖదాయకమైంది ఇంకేమన్నా ఉంటుందయ్యా, ఈ పిచ్చి నృత్యాలు ఏమిటయ్యా అని నన్ను నిందిస్తున్నాడు. అంతఃపురంలో అత్యంత విలాసవంతం శోభాయమానమైనటువంటి స్నాన భోజన ఆసన సేనాలు విలాస ద్రవ్యాలు అతనికి పిచ్చి పిచ్చి వస్తువుల్లో కనిపిస్తున్నాయి. కిం సంపద కిం విపద కిం గేహేన కిం ఇంగితై సర్వం ఏవ అసత్ ఇచ్చుక్త్వా తూష్ణీం ఏకోవతిష్టతౌ తూష్ణీం ఏకోవతిష్టతే. ఈ సంపదలు, ఈ ఆపదలు, ఈ గృహాలు, ఈ కోరికలు, వీటితో నాకు అసలు ఏమాత్రం పని లేదు. లేదు, ఇవన్నీ ఆసత్తు, ఇవన్నీ భ్రమ అని అన్ని వదలి ఒంటరిగా ఎక్కడో కూర్చుని మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు స్వామి. పయాసాల్లో కూడా మన రామచంద్రమూర్తి పాల్గొనడం లేదు, భోగముల పట్ల కించిత అభిలాష లేదు. వస్తువులు అతన్ని ఆశ్చర్య కలగజేయగలిగే వస్తువులను మేము తెచ్చినా కూడా వాటి వైపు కూడా చూడలేదు. మేము జీవించేటువంటి అనేకమైనటువంటి అలంకారాల్లో అతను ఏమాత్రం లయం కావట్లేదు, ఏ పని ఉత్సాహం జీవించట్లేదు, మౌనంగా విషాదంగా కూర్చుంటున్నాడు. కళ్ళంబడే నీళ్లు మధ్యమధ్యలో వస్తున్నాయి. మౌనమేవ అవలంబ్యతి, ఎల్లప్పుడూ మౌనంగా ఉంటున్నాడు. 4 సార్లు 10 సార్లు పలకరిస్తే గానీ ఒకసారి ఊ అంటలేదు. ఊగులా ఈ ముంగురులు ఊగుతూ ఉండేటువంటి సుందర స్త్రీలు అతన్ని చూకుని ఏమాత్రం ఆకర్షించట్లేదు. అతను అడవి మనుషులకు అమ్ముడిపోయిన మానవుడు ఉంటాడు చూడండి, ఆ విధంగా అంతఃపుర పరిసరాలని ఆ విధంగా దర్శించి చూస్తున్నాడు అతను. మన శ్రీరామచంద్రుడు ఇక్కడో నదీ తీరాలకు వెళ్తే బాగుండు, జనం ఉండని ఏకాంత ప్రదేశాలకు వెళ్ళిపోతాను, ఎక్కడో అడవుల మధ్యలో ఉంటాను, నేను ఎవరితో మాట్లాడను, ఈ విధంగా అయినటువంటి అభిప్రాయాలు ప్రదర్శిస్తున్నాడు స్వామి. అయ్యా మధురమైన పదార్థాలు తెచ్చాం, స్వీకరించవయ్యా రామయ్య అని అంటే, ఇట్లా అయితే నేను అరణ్యాలకు వెళ్ళి ఏకాంతంలో ఉంటాను అని సమాధానం చెప్తున్నారు. అన్న పానాల పట్ల కూడా విరక్తి కలిగి ఉంటున్నాడు. పరివ్రాజకుడు వెళ్ళి అంతఃపురంలో ఏకాంతంగా ఎవరితో మాట్లాడకుండా సంచారాలు చేస్తున్నాడు, ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి. మేము మాట్లాడుతుంటే సమాధానమే చెప్పలేదు. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు శూన్యమైన మనస్కుడైన వాళ్ళ వల్లే చెక్కుల మీద చేతులు వేసుకుని గంటల కొలది పద్మాసనం ధారణ చేస్తూ ఉన్నాడు. అతనిలో అభిమా, అయ్యో నే రాజకుమారుణ్ణి, నేను యజమానిని, వీళ్ళు సేవకులు, ఇటువంటి అభిమానం కనపడాలి కదా, అభిమానమే కనిపించదురా. నేను రాజును కదా అనే కోరిక అనే టీవీ ఏమాత్రం లేదు. ఏదైనా సుఖ విషయం, దుఃఖ విషయాలు అతని దృష్టికి వస్తున్నప్పుడు తటస్థుడై ఉంటున్నాడు. అతనికి హర్షము కనిపించట్లేదు, శోకము కనిపించట్లేదు. అంతఃపురంలో ఏ మూలల్లోనూ ఎక్కడెక్కడో సంచారాలు చేస్తున్నాడు. ఒక రాజకుమారుడు సంచారాలు చేసేటువంటి ప్రదేశాలు కాకుండా ఎక్కడెక్కడో సంచారం చేస్తున్నాడు. ఏదో చింతిస్తున్నాడు, ఏదో ఊహిస్తున్నాడు. ఎందుకు అట్లా ఉంటున్నాడు, దేనికోసం అతను వెతుకుతున్నాడు, ఈ విషయాలు ఏవి మేము కనిపెట్టలేకపోతున్నాం, మాకు తెలియటం లేదు. మా బాధంతా ఒకటే, రోజు రోజుకి ఈ పిల్లవాడు కృషిస్తున్నాడే, పాలిపోతూ కనిపిస్తున్నాడే, శరత్కాలంలో వేసవికాలంలో మంచులాగా తరిగిపోతున్నాడే, శరత్కాలంలో మంచుతో కప్పబడేటువంటి వృక్షంలాగా డల్గా అయిపో మౌనంగా అయిపోతున్నాడే, రోజు రోజుకి ఆయన విరాగం ప్రవృత్తి అవుతోంది అని నేను దిగులు పెడుతున్నాం. రామచంద్రమూర్తిని చూసి తమ్ముడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా అదే విధంగా ఉంటున్నాడు. తాదృశానేవ తస్యవ ప్రతిబింబావివ స్థితవు, ఆయన ప్రతిబింబంలాగా ఆ తమ్ముడు ఇద్దరు కూడా, శత్రుఘ్నుడు లక్ష్మణుడు కూడా అదే రీతిలో ఉంటున్నారు. ఈ తల్లులు గాని మేము గాని సేవకులు గాని ఏదైనా ప్రశ్నించినా ఏమాత్రం సమాధానం చెప్పడు. ఒక్కొక్కసారి ఆపాత మాతృ హృదయేషు మా భోగేషు మనక్రుధ ఇతి పార్శ్వగతం భవ్యం హంసాస్తి సుహృజ్జనం. పైకి రమ్యంగా ఉండి మనస్సుకు పరితాపం చివరి కలిగజేసేటువంటి ఈ భోగములపై మీరు దృష్టి పెట్టకండి అని పక్కనున్న స్నేహితులను మమ్మలను శాసిస్తున్నాడు. పైకి రమ్యంగానే ఉంటాయి, చివరికి పరితాపమే అందించబోతున్నాయి. ఇటువంటి భోగ వస్తువుల మీద ఛాస కలిగి ఉండకండి అని మాకు గుర్తు చేస్తున్నారు. మేమేదైనా సంబారాల గురించి మాట్లాడుతుంటే అనుశాసిస్తున్నారు. రమ్యమైనటువంటి విషయాలను, అందమైన స్త్రీలను, పలుకు బిలుకులను ఇటువంటివన్నీ చూచి ఆనందించకపోగా ఇదంతా మృత్యువుకు తోవయే అని మధ్య మధ్యలో అరుస్తున్నట్టున్నాడు, అరుస్తున్నట్టుగా చూస్తున్నాడు. నీతమాయు అనాయాస పద పద ప్రాప్తి వివర్జితై చేష్టితై ఇది కాకయ్యా భూయో భూయ ప్రగాయతి. ఆహా అనాయాస పదమును ప్రాప్తించుకో చేసుకోకుండా ఆయుష్ అంతా పనికిరాని వ్యవహారాల్లో వృధాయిపోతుంటే ఈ జీవులు ఇలా చూస్తున్నారేమి అనే అర్థంతో కూడిన పాటలను మరల మరల బిగ్గరగా పాడుతున్నాడు. ఈతం ఆయుహ అనాయాస పరప్రాప్తి విభజితై, అనాయాసమైనటువంటి పదం స్థితి సంపాదించుకోకుండానే ఆయుష్ వృధా అయిపోతుంది. ఇది కాకయ్యా భూయో భూయో భూయ త్రగాయతి, ఈ విధమైనటువంటి అర్థం వచ్చేటట్టుగా పాటలు పాడుతున్నాడు. అయ్యో ఆయుష్ వృధా అవుతోంది, అనా శాశ్వతమైన ఆనందాన్ని పొందవలసిన పొందవలసినటువంటి సందర్భంలో ఏమీ పొందకుండానే రిక్తహస్తాలతో ఈ జీవులు ఇలా తిరుగుతున్నారే అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా పెద్దగా పాటలు పాడుతున్నాడు. ఒకరోజు నేను వెళ్ళి, ఓ రామచంద్ర మీరు ఎటువంటి వారు, కాబోయే సామ్రాట్ అని అనబోతే, ఓ ఈ పిచ్చివాడా అన్నట్టుగా ఒక చూపు చూసి అన్యమనస్కంగా నన్ను చూసి నవ్వుతున్నాడు. నా ప్రోక్తం ఆకర్ణయతి, నా ప్రోక్తం ఆకర్ణయతి ఈక్షతే నా పురోగతం, మేము ఏదైనా చెప్తుంటే అది ఆయన చెవులకే వెళ్ళటల్లా, ఎదురుగా ఉన్నది ఏది అతను చూడటల్లా. కరోతి అవజ్ఞాం సర్వత్ర సుసమేత్యామి వస్తుని, మంచి మంచి వస్తువులు ఎదురుగా ఉన్నా వాటిని అవి ఏమిటి అనేది కూడా గమనించట్లా. అందరి మనసులను ఆకర్షించే వస్తువులు విషయాలు ఇవన్నీ భ్రమాత్మకములే కదా అని అనుకోవడం చేత అవి అతన్ని ఏమాత్రం ఆకర్షించట్లా. అందరినీ ఆకర్షించే సుందర వదనాలు, స్త్రీల వదనాలు, వదనాలు ధనాలు ఇటువంటివన్నీ కూడా ఆయన కించిత్ కూడా ధ్యాస దృష్టి ఏమాత్రం అతని దృష్టికే వెళ్తల, అతని కళ్ళకు అవన్నీ ఏమి ఏమీ కనిపించట్లా, అవన్నీ జీవించినా ఆయన చూడట్లా. ఎక్కడైనా ధనం కనబడితే, సంపద ఏదైనా కనబడితే, ఆహా ఈ ధనమే కదా అన్ని ఆపదలకు పుట్టినిల్లు అని చెబుతూ అందరికీ ఆ ధనాన్ని పంచివేస్తున్నాడు. ఇయం ఆపద్ ఇయం సంపద్ ఇచ్చేవ కల్పనామయ మనస అభ్యుదితో మోహ ఇది శ్లోక్యా ప్రగాయతి, ఇది సంపద ఇది ఆపద ఇదంతా మనస్సు యొక్క మోహమే గాని ఇక్కడ వాస్తవానికి సంపద లేదు ఆపద లేదు. మనస్సు అనే ఒక కల్పిత వస్తువు తన మోహం పెంచుకోవడం కోసం ఇది సంపద ఇది ఆపద అని కల్పించుకుంటోంది. మనస్సు యొక్క మోహమే ఈ జగత్ అంతా అనే అర్థం వచ్చే పాటలు పాడుకుంటున్నాడు. హతోహం అనాథోహం ఇది ఆక్రంద పరోపి సన్ నా జనో యాతి వైరాగ్యం చిత్రమిచ్చేవ వక్ష్యసౌ. ఒక్కొక్క సేవకుని ఒక్కొక్కసారి ఎవరినో పిలిచి, ఏమయ్యా హా హతోహం ఇక అయిపోయింది నేను చచ్చిపోతున్నాను, అనాథోహం ఇక దిక్కెవరు అనే స్థితి వచ్చిన తర్వాత కూడా ఈ జీవులకు వైరాగ్యం కలగటం లేదే, ఈ వస్తువుల పట్ల విషయముల పట్ల మమకారమే కలగట్లేదే, ఎందుచేత నీకేమైనా తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు. ఇటువంటి రామచంద్రుని స్థితి చూసి మేమందరం ఎంతో ఖిన్నులం అవుతున్నాం స్వామి, ఏమి చేయాలో మాకు ఏమాత్రం ఉపాయం తోచట్లేదు. ఎట్లా ఈ పిల్లవాడిని విషయం వర్తనుడుగాను సందర్భవర్తనుడుగాను చేయాలో మాకు అర్థం కావట్లా. ఏ బ్రాహ్మణుడో క్షత్రియుడో వస్తున్నారు, రాజనీతిని బోధించాలని ప్రయత్నిస్తున్నారు, వారు చెప్పే మాటలు వారి వాక్యాలు అసలు ఏమాత్రం విననట్లు తిరస్కార భావంతో ముఖం పెట్టి అలా ప్రశాంతంగా చూస్తున్నాడు. ఒక్కొక్కసారి ఈ విధంగా అంటున్నాడు స్వామి, ఆహా అనేక రీతులుగా బహిర్దృష్టికి కనిపించేటువంటి ఈ జగత్తు, బయట బాహ్య దృష్టికి కనిపిస్తోంది ఈ జగత్తు, ఇది మిథ్య వాస్తవానికి లేదు. స్థూల బుద్ధికి అనుభవం అవుతున్నటువంటి అహంకారం ఉంది చూసావు, అది కూడా ఈ జగత్తు లాగా మిథ్యయే. ఇంతే కదా అనే నిర్ణయం అని చెప్పేసి మౌనం వహిస్తున్నాడు. తత్వ జిజ్ఞాసు అయి ఉంటున్నాడు. అతని ఆశయాలు మేము గమనిస్తే ఈ శత్రుమిత్రులు కష్టసుఖాలు రాజ్యము తల్లిదండ్రులు ఇటువంటి బాహ్య విషయాలకు అతీతమై ఉన్నట్టుగా మాకు అనిపిస్తోంది. అతనిలో ఆశ లేదు, ప్రయత్నం కనిపించడం లేదు, శాంతి కూడా లేదు. మహారాజా అతను తెలియదు. తెలివి తక్కువవాడు మాత్రం కాదు, మూఢుడు మాత్రం కాదు, పిచ్చివాడు మాత్రం కాదు, ముక్తుడు కూడా కాదేమో. అందుచేత మేము ఎంతో అతని గురించి అబద్ధ పడుతున్నాం మహారాజా. కిం ధనేన కిం అంబాభి కిం రాజేన కిం ఇహవా ఇది నిశ్చయవా అనంత ప్రాణత్యాగ పరస్థితం. ఈ ధనము, అమ్మ, నాన్న, రాజ్యము, కోరికలు, వీటి వల్ల ఏం ప్రయోజనం అని నిశ్చయించుకుని అతను ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్నాడా అని మాకు అనిపిస్తోంది. అవన్నీ ఆయనకు చేతక పక్షికి అనావృష్టి వలె ఉద్వేగకరంగా ఉంటున్నాయి. ఓ దశరథ మహారాజా, ఇదంతా ఒక విపత్తులా మాకు అనిపిస్తోంది. ఈ పిల్లవాడికి వస్తున్న దిగులు, విషాదము, ఏకాంతము, అనపేక్ష, ఇవన్నీ కూడా మన రాజ్యానికి ఏదైనా విపత్తు వచ్చిందా? యువరాజు చక్రవర్తి కావాల్సిన వాడు ఈ దిగులుగా ఉండటం ఏంటి? ఇది ఎవరిదైనా మన పై చేసేటువంటి ఒక ద్రోహపూరితమైన ప్రయత్నమా అని కూడా అనిపిస్తుంది. ఈ విపత్తు శాఖ ఉపశాఖలుగా విస్తరిస్తోందేమో అని అనిపిస్తుంది. దీన్ని, ఈ విపత్తు నుంచి విపత్తుని దూరం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనది స్వామి. మన రామచంద్రుల వారు పరిపూర్ణ విభవములతో కూడిన ఈ పరిసరములను కృత్రిమ వేషం దాల్చినటువంటి ఒక మాంత్రికురాలిని, హాని కలిగించడానికి సిద్ధపడేటువంటి ఒక మాంత్రికురాలిని చూచినట్టుగా చూస్తున్నారు. ఇక్కడ సంపద ఆయనకి విషంతో, విషం పాత్రలో కనిపించే విషం లాగా చూస్తున్నాడు. అతని మనస్సు దృశ్య విషయముల వైపుగానే లేదు. అతని మనస్సుని వర్తమాన ఇప్పుడు దృశ్య విషయముల వైపు మరలించవలసిన అగత్యము, సందర్భము, అవసరము ఉన్నాయని మాకు అనిపిస్తుంది. అయితే ఆ సామర్థ్యం ఎవరికి ఉంది? ఎవరికన్నా ఉన్నదో లేదో. సూర్యుడు ఈ ప్రపంచంలో చీకటిని తొలగిస్తున్నట్టు అతని హృదయంలోని అంధకారం తొలగించగలిగినటువంటి సూర్యభగవానుడు ఎవరో మాకు తెలియట్లేదు స్వామి, క్షమించండి అని నమస్కారం పెట్టి నిలబడ్డాడు. విశ్వాన్ అందరూ, సభలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కొంతమందికి విషాదం అనిపించింది, కొంతమందికి అయ్యో పాపం ఎట్లా ఈ పిల్లాడి గురించి అనుకుంటున్నారు. మహర్షి విశ్వామిత్రుడు పెదిమిలపై చిరునవ్వు చెందింది. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. విశ్వామిత్రుడు, ఓ ప్రతిహారి చాలా బాగా వర్ణించి చెప్పావు, నువ్వు ఇప్పుడు వెళ్ళి లేడి పిల్లని తెచ్చినట్టుగా శ్రీరాముణ్ణి ఈ సభకు తీసుకురా. ఏషమోహో రఘుపదే నా ఆపద్భ్యో నా చరాగత. వశిష్ఠ మహర్షి వింటున్నారా? ఓ దశరథ మహారాజా వింటున్నారు కదా, ఓ సభికుల్లోని పెద్దలారా వింటున్నారా అని విశ్వామిత్రుడు చెప్తున్నారు. మన రాముడికి వైరాగ్యం కలిగింది. వైరాగ్యం ఆపద వల్ల రావచ్చు, రాగం వల్ల రావచ్చు, ఒక కోరిక తిరగపోవడం వల్ల రావచ్చు. రాముడికి కలిగిన వైరాగ్యం డిటాచ్మెంట్ ఆపద వల్ల రాలేదు, రాగం వల్ల రాలేదు. అయితే మరి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చిందంటే వివేకం, ఎనాలిసిస్, వైరాగ్యపూర్వకమైనటువంటి జ్ఞానోదయ రూపంగా ఆయనలో వైరాగ్యం కనబడుతుంది నాకు. అతనిలో కొంచెం మోహం ఉండి ఉండవచ్చు. అయితే అతని మోహాన్ని ఇప్పుడు మనం యుక్తియుక్తంగా తొలగించామా? అప్పుడు ఈ రామచంద్రమూర్తి కూడా మా మహర్షుల వల్లనే ముక్త స్వరూపుడై విశ్రాంతిని, ప్రశాంతతను, నిత్య ప్రశాంతతను ఆస్వాదించగలడు. ఎప్పుడైతే జ్ఞాన విషయాలు విని తద్వారా జ్ఞానం, ఆ మోహము, ఇప్పుడున్న మోహము తొలగుతుందో అప్పుడు అతడు అమృత పానం చేసిన వాని వలె సత్య స్వరూపం, పరమానంద స్వరూపం, జ్ఞానస్వరూపం, తాపహీనత్వం, పుష్టి, లావణ్యం, విశ్రాంతి స్వభావ సిద్ధంగా అన్కండిషనల్ గా ఆస్వాదించగలడు. కనుక రామచంద్రమూర్తిని ఇక్కడి మా సభకు తీసుకురావాల్సింది అని నేను కోరుకుంటున్నాను. వెంటనే దశరథుడు ఆజ్ఞ ఇచ్చారు. దశరథుడి ఆజ్ఞను విన్న శ్రీరాముడు, నాన్నగారు సభకి రమ్మన్నారు అనే వార్త వినగానే కొందరు భృత్యువులతో, సోదరులతో సభలో ప్రవేశించాడు. ముందుగా తండ్రి దగ్గరికి వెళ్ళారు, పదాభివందనం చేశారు. పక్కనే అమ్మలు ఉన్నారు, అమ్మకు నమస్కారాలు చేశాడు. రెండు వైపులా ఉన్నటువంటి విశ్వామిత్ర వశిష్ఠులకు నమస్కారాలు సమర్పించాడు. వినయంగా సభకు నమస్కరించాడు. రామచంద్రమూర్తి వినయంతోనూ పురుషార్థ అధికారిగా సులక్షణుడుగా శుభకరుడుగా ప్రకాశిస్తున్నాడు. ఆయనలో కోరిక గాని ఉద్వేగం గాని లేవు. ఈ సంసార గతిని గురించి మాత్రమే యోచిస్తున్నాడా అనిపిస్తోంది. పరమ ఉదారుడుగా ఉన్నతుడుగా సాధన సంపన్నుడుగా తత్వబోధ కొరకై లోటుగా ఉన్నాడా అనిపిస్తుంది. క్రమంగా శ్రీరామచంద్రమూర్తి తండ్రికి, వశిష్ఠ మహర్షికి, విశ్వామిత్రునికి, విప్రులకు, బంధువులకు ఒక్కొక్కరుగా నమస్కారం చేశారు. దూరం నుంచి సామంతుల నమస్కారాలు చిరునవ్వుతోనూ ముకుళిత హస్తాలతోనూ స్వీకరించారు. మరల తండ్రి పాదాలు కళ్ళగద్దుకొని ఆయన ఆలింగనాన్ని స్వీకరించాడు. కింద ఆ సభలో ఒక ఖాళీ స్థలంలో ప్రజలు కూర్చునే స్థలంలో కూర్చోబోయాడు. వెంటనే ఎవరో సేవకులు తీసుకొచ్చి ఒక వస్త్రం తీసుకొచ్చి ఆ వస్త్రం మీద కూర్చున్నాడు. దశరథుడు, ఏమి ఇతను యువరాజు కదా, ఈయనకు ఒక సింహాసనం నిర్ణయించబడింది కదా, సింహాసనం మీద కూర్చోకుండా సభలో కింద కూర్చున్నాడేంటి? పుత్రా, బిడ్డా, కుమారా, ప్రాప్త వివేకత్వం ఏం తెలియదక్కువాడి కాదే, గొప్ప వివేకువే, అన్ని తెలుసుకున్నవాడివే, వివేకం సంపాదించుకున్నావే. కళ్యాణాంచ భజనం, కళ్యాణ గుణములు గలవాడివి. జీర్ణయా బుద్ధ ఖేదాయాత్మా నదీయతాం. జడును వలె జీర్ణ బుద్ధితో ఖేదం పొందడం ఏంటయ్యా? పెద్దలు గురువులు చెప్పినది మార్గంలో నువ్వు నడుచుకోవాలి కాని మోహానికి అధీనుడవై ఉంటే అప్పుడు ఆపదలు నిన్ను చేరకుండా ఉంటాయా? నీవు ధీరుడవై ఉండాలి కానీ భీరువుగా ఉండకూడదే. నీవు వీరుడవు, విషయ శత్రువులను జయించిన వాడవు. అజ్ఞాని వలె వ్యామోహ సముద్రంలో మునకలేయటం ఏంటయ్యా? ఒక్కసారి ఉత్సాహం పొందు, వివేకాన్ని నిద్రలేపు అని బిడ్డను అనునయంగా పలికారు. వెంటనే విశ్వామిత్ర మహర్షి, ఓ రామచంద్ర, ఈ కనులు కొంచెం చంచలంగా కనిపిస్తున్నాయి నాన్న, ఏదైనా మనోవికారం చేత కాబోలు. నీ చాంచల్యాన్ని వదిలి నీ మోహ కారణాలు ఏమిటో చెప్పు. నిన్ను బాధిస్తున్న విషయం ఏమిటో చెప్పు. ఏమైనా దుఃఖ కారణాలుంటే ఆ దుఃఖ కారణాలను జయించాలి, దుఃఖాన్ని త్యజించాలి, దుఃఖాన్ని ఎదుర్కొని ఓడించాలి. అంతేగాని చింతతో మనం కుంగిపోకూడదు కదా, చింత అవసరం లేదు కదా. ఓ రామచంద్రమూర్తి, నీ అభీష్టం ఏమిటో చెప్పు. సభలో మీ గురువుగారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా మహనీయులు ఎందరో ఉన్నారు, అక్కడ అందరూ వింటారు. నీ పరితాపం ఏమిటో చెప్పు, నీ మనసులో ఉన్న దిగులు కారణం విషయం ఏమిటో చెప్పు. మేమందరం విని మాకు తోచింది ఏమైనా చెప్పవలసి వస్తే తప్పక చెప్తాము అని విశ్వామిత్ర మహర్షి అనునయంగా పలికారు రామచంద్రమూర్తి. అప్పుడు రామచంద్రమూర్తి ఒకసారి లేచారు, మరొక్కసారి గురువులకి తండ్రికి నమస్కరించారు, సభలోని మహనీయులందరికీ నమస్కారం చేశారు. సంభాషించడం ప్రారంభించారు. హే విశ్వామిత్ర మహర్షి, మీరు ఎంతో ప్రేమగా ఆజ్ఞాపించారు. నా మోహ కారణాలు ఏంటి, నాలో ఉన్న ఆలోచనలు ఏంటి చెప్పమని మీరు ఆజ్ఞాపించారు. భగవన్ భవతా పృష్టో యథా వదధునా అఖిలం. నేను అజ్ఞుడిని అయినప్పటికీ ఉన్నది ఉన్నట్లుగా నాకు ఏమని అనిపిస్తోందో అదంతా మీకు నేను చెప్పుకుంటాను. కథయామి అహం అజ్ఞోపి, నేను అజ్ఞానే అయినప్పటికీ నాకు నా దృష్టికి ఏమనిపిస్తోందో ఈ సందర్భంలో మీరు ఆజ్ఞాపించినట్టుగా మీకు చెప్తాను. కోలంఘయతి సద్వచః, మీలాంటి మహనీయుల యొక్క ఆజ్ఞను ఎవరైనా ఉల్లంఘించగలరా? మీరు కోరారు, నీ మోహ కారణాలు ఏమో చెప్పవయ్యా, మేమున్నాం కదా అన్నారు కదా, ఇప్పుడు మోహ కారణాలన్నీ నా మనస్సు విప్పి మీకు విన్నవించుకుంటాను. ఏ మహర్షి, నేను ఈ పితృగృహంలో, ఈ రఘువంశంలో ఈ దశరథ మహారాజు గారికి కుమారుడుగా 16 ఏళ్ల క్రితం పుట్టాను. పుట్టి పెరిగి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో విద్యలో అభ్యసించాను. గురువు గారి ఉపదేశానుసారం 7 ఏళ్ల విద్యా అభ్యాసం తర్వాత అయోధ్య రాజ్యానికి వచ్చి భూమండలమంతా తీర్థయాత్రలు చేసి వచ్చాను. స్వామి, ఈ తీర్థయాత్రల తర్వాత క్రమక్రమంగా ఈ సంసారము పట్ల నాకు ఆసక్తి నశించింది. స్వామి, దృశ్య విషయముల పట్ల నా యొక్క ఉత్సుకత ఆసక్తి క్రమంగా నశిస్తూ వస్తున్నాయి. వివేకంతో భోగిశ్చను చెయ్యించాను. భోగాలను నమ్మేవి కావు అని మనసులో నిర్ణయించుకొని విచారణకు ఉపక్రమించాను. కిం నామ ఇదం వద సుఖం ఏయం సంసార సంతతి జాయతే మృతయే లోకో మ్రియతే జననాయ చ. స్వామి, ఈ పుట్టడం పెరగడం చావటం పుట్టడం అనేటువంటి ఈ దృశ్య సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి సంసార చక్రంలో ఎక్కడా సుఖం అండి? జీవుడికి సుఖం ఎక్కడున్నది? ఈ జీవుడు ఎందుకు పుడుతున్నాడు అంటే చావడానికే పుడుతున్నాడు. ఎందుకు చస్తున్నాడు అంటే మళ్ళా పుట్టడానికే చచ్చిపోతున్నాడు. ఈ విధంగా జీవులు విచారణ లేకుండా ఈ సంసార చక్రంలో దుఃఖపీడితులై చక్రంలో పడి తిరుగుతున్నారు కదా స్వామి. అస్థిరా సర్వయే వైమే సచరాచర చేష్టిత. ఇక్కడ సర్వ చరాచర ప్రాణుల యొక్క కార్యక్రమాలన్నీ అస్థిరా, వెరీ వెరీ టెంపరీ. ఆపదా పదయ పాప విభవ భూమయ. ఇక్కడ కనపడే సర్వ వ్యవహారాలు అనేక పాప విభవ భూములలో అనేక ఆపదలలోకి త్రోసివేసేవే గాని వీటిలో సుఖాన్ని అందించే వస్తువు ఏదీ కనిపించట్లేదు స్వామి. అయం శలాకా సదృశ పరస్పరం అసంగిన. దృశ్యంతే కేవలం భావా మనకల్పనయా స్వయా. అదేమిటి, ప్రపంచంలో సుఖమయమైనటువంటి వస్తువులు ఎందుకు లేవు? భార్య, పిల్లలు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, బంధువులు, సంపదలు, ఇవన్నీ ఉన్నాయంటారా? అయశలాకా సదృశ పరస్పరం అసంగిన. అసలు ఈ జీవులు ఒకరికి ఒకరు సంబంధించిన వారు కాదు, ఒకరికి ఒకరు చెందిన వారు కాదు. కానీ ఇక్కడ మాత్రం ఒకరితో ఒకరు మనస్సుతో సంబంధం కల్పించుకుని ఈ మనకల్పనయే శాశ్వతం అనుకుంటూ ఈ మన సంబంధ కల్పన చేత సర్వ బంధాలు కల్పించుకుని ఆ బంధాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ జగత్తంతా మాయాకల్పితం. దీని సృష్టి, దీని స్థితి, దీని లయం, దీని రాక, దీని పోక, ఇదంతా మనస్సు యొక్క కల్పన మాత్రమే. అంతేగాని ఇక్కడ వాస్తవం అంటూ లేదు. ఊహలో సత్యమే ఉంటుంది స్వామి. ఊహలో ఏ విధంగా సత్యం ఉండదో ఇక్కడ కనబడే సంబంధాలు, ఈ జగత్తు యొక్క రాక పోక, ఇక్కడ కష్టాలు సుఖాలు, సృష్టి స్థితి లయాలు, దేహం యొక్క రాకపోకలు, ఇవన్నీ కూడా మనస్సు యొక్క కల్పనమే. కానీ వీటిలో స్వకీయమైన అస్తిత్వం లేదు. స్వప్నంలో ఏ వస్తువు వాస్తవానికి లేనట్లే ఈ జాగృతిలో జరిగే ఏ కార్యక్రమం, ఏ వస్తువు, ఏ విషయం, ఏ సందర్భంలో ఏ మాత్రం సత్యం లేదు స్వామి. అసదైవ భయం కష్టం నికృష్ట మూఢబుద్ధయ మృగతృష్ణ అంభసా దూరే వనే ముగ్ధ మృగా. హే విశ్వామిత్ర మహర్షి, మూఢ మృగాలు బాగా దాహంతో ఉండి అల్లంత దూరంలో మృగతృష్ణను చూచి ఆహా అక్కడ మాకు మంచి నీళ్లు దొరుకుతాయి, హాయిగా తాగుదాం అని ఎంతో శ్రమకు ఓర్చి ఆ మృగతృష్ణ కోసం పరుగులు తీస్తే అక్కడ ఆ మృగతృష్ణ వెనక్కి వెళ్తూ నీరు ఉన్నట్లే భ్రమింపజేస్తూ ఆ ఎంతో ఆ మృగాల్ని భ్రమింపజేస్తున్నట్టు ఈ జీవులు కూడా అయ్యో ఇది పొందిన తర్వాత సుఖంగా ఉందాం, అది కలిసి వస్తే సుఖంగా ఉంటాం, ఈ సంబంధం బాగుంటే బాగుండు, ఈ బంధువులు హాయిగా ఉంటే బాగుండు, ఇటువంటివి ఎక్కడో దూరంగా సుఖం కోసం వెతుకుతూ రోజులు గడుపుతూ మూఢ నికృష్ట బుద్ధులై రోజులు గడుపుతున్నారు. నకేన చిత్ విక్రీత ఇవ సంస్థిత. స్వామి, ఎవరికి మేము అమ్ముడుపోరా? ఎవరు మమ్మల్ని కొనుక్కోరా? మేమేమి ఒక స్లేవ్ లాగా ఎవరికి అమ్ముడుపోకపోయినప్పటికీ అమ్ముడుపోయిన వారి వలె ఈ ప్రపంచంలోని సంఘటనలకు, సందర్భాలకు, సంబంధాలకు, అనుబంధాలకు, బాంధవ్యాలకు సేవకులమై వారి చేత బద్ధులమై నిస్సారంగా రోజులు గడుపుతున్నాం, విషాదంగా రోజులు గడుపుతున్నాం. అంతేగాని ఏమీ పొందేది లేదు. ఎక్కడో ఏదో సుఖం ఉందనుకుని వెతుక్కుంటూ ఏ సుఖము లభించని, ఏమీ ఏ శాంతి లభించని ఈ దృశ్యంలో ఏ శాంతి లభించడం లేదు. కానీ శాంతి కోసం వెతుకుతూనే కాలం గడుపుతున్నాం. మోహవశం చేత దౌర్భాగ్య రూపములైనటువంటి విషయ సుఖ రూపంగా కనిపించే ఈ ప్రాపంచిక వాంఛలకు మేము కట్టుబడిపోయాం. వాటిని వదలలేము, వాటిలో సుఖం లేదు, వాటిని పట్టుకోలేము, అవి తీరవు. బహుకాలంగా వ్యర్థంగా మోహవశులమై ఉన్నాము. ఈ ప్రపంచంలో జరిగే చిన్న చిన్న సందర్భాల చేత అనేక దుఃఖాలు, బంధాలు. కిం ఇమేతేషు ప్రపంచేషు భోగానామ సుదుర్భగా మూఢైవ హివయం మోహాత్ సంస్థిత బద్ధ భావనాః. బహుకాలంగా వ్యర్థంగా మోహ పరవశులమై ఉన్నాము. కోతిలో చిక్కిన జింకలా బతుకుతున్నాం. ఏవైనా సందర్భాలు, చిన్న సంఘటనలు, చిన్న సందర్భాలు మమ్మల్ని ఎంతో దుఃఖింపజేస్తున్నాయి. వీటిలో నిజమైన సారం లేదేమో అని అనుమానం వచ్చినప్పటికీ అవి మమ్మల్ని వదలలేదు, మేము వాటిని వదలలేకపోతున్నాం. సంబంధాలు, బాంధవ్యాలు, సంఘటనలు ఇవి అనుక్షణికంగా మాకు సుఖ దుఃఖాలను ప్రాప్తింపజేస్తూనే ఉన్నాయి. మేమేదేదో ఆశిస్తున్నాం, ఆశ కోసం వెతుకుతున్నాం. మృగ తృష్ణలాగా, ఆ మృగం పడే తిప్పల్లాగా మా జీవుల బాధలన్నీ ఉన్నాయి. అజ్ఞానం అనే రాత్రిలో మోహజాలంలోచే, పొగ మంచుచే ఏర్పడిన చీకట్లచే జ్ఞానం అనే వెన్నెల వెలుగు కప్పబడిపోయింది స్వామి. వెన్నెల వెలుగే కనిపించట్లా. మాలో కొంచెం వివేకం ఏర్పడగానే విషయములు అనే దొంగలు వచ్చి వివేక రత్నాన్ని దొంగిలిస్తున్నారు. కాసేపు విచారణ చేయాలి అనే ప్రయత్నం చేయగానే మరుక్షణం ఈ దొంగలు ఆశ విషయములు, దురాశ నిరాశ అనే గజదొంగలు వచ్చి మా జ్ఞానాన్ని దొంగిలిస్తున్నారు స్వామి. ఆ దొంగలు అన్ని వైపులా ఆక్రమించుకుని మేము వివేక విచారణ చేయకుండానే రోజులు గడిపేటట్లుగా మమ్మల్ని దీనస్థితికి తీసుకువస్తున్నారు. స్వామి, ఈ దొంగలున్నారు చూచారు, విషయములు అనే దొంగలు, ఆశ నిరాశ దురాశ అనే దొంగలు. ఎండ మామూలుల్లో నీరు వెతకడం లాంటిగా ఈ ప్రపంచంలో ఏదో సుఖాన్ని వెతకాలి అనే తపన రూపమైనటువంటి దొంగ వీళ్ళందరూ మేము తత్వ జ్ఞానాన్ని పరిశీలించకుండా చేస్తున్నారు. కేవలం తత్వజ్ఞాని మాత్రమే వారితో యుద్ధం చేయగలడు. కాని మాలాంటి సామాన్యులు, వివేకహీనులు ఆ ప్రయత్నం చేయలేరు అనేటువంటి దిగులతో మేము రోజు గడుపుతున్నాం స్వామి. ఈ శత్రువులు, విషయ శత్రువులు, ఆశా శత్రువులు మమ్మల్ని అనుక్షణం ఓడించి దుఃఖింపజేస్తున్నాయి. ఈ విధంగా దేహాలు వస్తున్నాయి పోతున్నాయి స్వామి అని ప్రథమ పరితాపం రామచంద్రమూర్తి మొట్టమొదటి ఇంట్రడక్టరీగా చెప్పారు. ఈ విధంగా అనేక డైమెన్షన్స్ ఇప్పటి నుంచి వైరాగ్య ప్రకరణం అన్నారు. జీవితాన్ని పరిశీలించవలసినటువంటి మార్గాన్ని ఇప్పటి నుంచి రామచంద్రమూర్తి మనకు చూపించబోతున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్య సుఖినో భవంతు లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం. కాలే వర్షతు పర్జన్యే పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః లోక కళ్యాణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ.